బీసీడీ నంబర్ 38 జరిగిన స్థానం గడ్వాల్, మురళీ డేట్ 28/12/92, జరిగిన తేదీ 11/8/2000. ఇరవై ఎనిమిది 12/92 యొక్క ప్రాతః క్లాసు. సెట్టింగ్ అనేది ఇచ్చారు. మధురమైన పిల్లలు, మీరు మంచి సంస్కారాలను ధారణ చేసి పతితుల్ని పావనంగా అయ్యేటువంటి సేవ చేయాలి. అందులకు చేతి కర్రగా అనగా ఆధారం వారు ఏ విషయంలో అందులయ్యారు? అజ్ఞానపి అందులు అని అంటారు. ఎవరి వద్ద అయితే అజ్ఞాన రూపి అంధకారము అంధకారంలో భ్రమిస్తూ ఉన్నారు, అనగా అజ్ఞాన రూపి అందులో మూడో నేత్రం అనేది లేదు. అందులకు చేతి కర్రగా అనగా ఆధార రికార్డ్ అనేది నడిచింది పాట. రాత్రి పాటసారి అలసిపోవద్దు, ఉదయం అనే గమ్యం దూరముగా లేదు. అక్కడ అందుల యొక్క విషయం వచ్చింది. మరియు పాటలో వచ్చింది రాత్రి యొక్క విషయం. రాత్రి అని అజ్ఞాన రూపి అంధకారాన్ని అంటారు. మనమందరం కూడా రాత్రిలో బాటసారులు. ఎందుకంటే ఇప్పుడు ఉదయం అనేది రాలేదు. ఉదయం అని అంటారు సత్యుగాన్ని. కొత్త ప్రపంచం సత్యుగాన్ని అంటారు ఉదయం అని, పురాతనమైన ప్రపంచం కలియుగమును అంటారు అంధకారం అని. అంధకారంలో ఎవరైతే రాక్షసి ఆత్మలున్నారో వారి వారి యొక్క అజ్ఞాన అంధకారాన్ని వ్యాపింపచేస్తారు. ఇది పిల్లలది ఆత్మీక యాత్ర, అది కూడా అంధకారంలో. ఆత్మీక ప్రకాశాన్ని తీసుకుని మీరు యాత్ర చేస్తారు. అన్నిటికంటే ఎక్కువ శ్రమ అనేది ఈ ఆత్మీక యాత్రదే. భక్తి మార్గంలో ఏదైతే యాత్రలు జరుగుతాయో ఆ యాత్రల గురించి వారికి మహత్వం తెలుసు. కానీ వారికి ఈ విషయం తెలీదు, ఆ యాత్రల ద్వారా ఎటువంటి లాభం జరగదు అని. ఎప్పుడైతే తెలుసుకుంటారో ఈ ఆత్మీక యాత్ర ద్వారా మనకు ఎంత లాభం ఉంటుంది అని. అప్పుడు దీని యొక్క మహత్వం అనేది చాలా పెరుగుతుంది. అయితే ఇది ఆత్మీక ఈశ్వరి యొక్క భాష, అనగా భాషణ. మీరు కూడా ఉపన్యాసాలు ఇస్తుంటారు కదా, తండ్రి అంటారు, అందరికంటే ఎక్కువ భాషణ అనేది నేనే చేస్తాను. అందరికంటే ఎక్కువ ఎలా? మరియు ధర్మపితలు వస్తుంటారు, మహాత్ములు వస్తుంటారు, సాధు సంతులు ఉన్నారు, వారందరూ వచ్చి ఏదో ఒకటి వినిపిస్తుంటారు, ప్రవచనం ఇస్తుంటారు, భాషణ చేస్తుంటారు, కానీ ప్రపంచం అనేది కిందకు పోతూ ఉంది. ప్రపంచంలో ప్రేమ, స్నేహము, సద్భావన అనేది తగ్గుతూ పోతుంది. మరి వారు భాషణ చేయడం చేయకపోవడం అనేది ఒకటే అయింది. కానీ భగవంతుడైతే వస్తారు కలియుగ యొక్క అంతిమంలో సత్యుగాన్ని తీసుకురావడం కొరకు. అది సఫలత యొక్క విషయమైంది. కలియుగాన్ని, ఈ పాపియుగాన్ని మార్చి సత్యుగాన్ని తీసుకురావడం ఒక పరమపిత పరమాత్మ తండ్రి తప్ప మరి ఇంకెవరి యొక్క సాధ్యం కాదు. నరకాన్ని స్వర్గంగా తయారు చేయడం ఒక తండ్రి యొక్క కార్యమైంది. ఎవరైతే అందరి యొక్క తండ్రి అయ్యారు, ఇందుకే వారు అందరికంటే ఎక్కువ భాషణ చేయాల్సి వస్తుంది. భాషణ చేయాల్సి వస్తుంది అంటే జ్ఞాన యొక్క విషయాలను అర్థం చేయించాల్సి వస్తుంది. జ్ఞానము అని అంటారు అర్థం చేసుకోవడాన్ని. భక్తి అంటారు అర్థం చేసుకోకుండా ఉండడాన్ని. వింటారు, వినిపిస్తారు, కానీ ఫలితం ఏదీ వెలువడదు. అంధశ్రద్ధ పూర్వకంగా భక్తి చేస్తూ ఉంటారు, నడుస్తూ ఉంటారు. ఎవరు ఏదైతే చెప్తారో దాన్ని సత్యవశం మహారాజ్ అని అనేస్తారు. మరొకరు ఏదో ఒక వ్యతిరేక మార్గాన్ని చెప్పినా కూడా దాన్ని కూడా సత్యవశం మహారాజ్ అని అనేస్తారు. గంగాగై గంగారాం, యమునాగై యమునారాం అని అంటారు. గంగలో వెళ్లి గంగకి దాసిగా అయిపోతారు, యమున వద్దకు వెళ్లి యమునకు దాసిగా అయిపోతారు. సాధు సంత మహాత్మ వద్దకు వెళ్లి తల ఉంచుతూ ఉంటారు, తండ్రి అయితే అంటారు నాకైతే పాదాలు లేవు, నేనైతే నిరాకార జ్యోతిర్బిందువుని, నేను జన్మ మరణ చక్రంలోకి రానే రాను, మీరు నా పాద స్పర్శ అనేది ఏం చేస్తారు? నేను మీకు ఏదైతే వినిపిస్తానో ఆ విన్నది మీరు మీ జీవనంలో ఆచరించారు అంటే సత్యుగంలో వెళ్లి దేవతగా అవుతారు. ఇందుకే తండ్రి అర్థం చేస్తున్నారు నేను అందరికంటే ఎక్కువ భాషణ చేస్తాను. ఎందుకంటే అందరికంటే ఎక్కువ అర్థం చేయించాల్సి వస్తుంది. ఎందుకంటే నేను జ్ఞాన సాగరుణ్ణి. మరి వారు సాధు సంత మహాత్ములు ఉన్నారు, వారు ఇక్కడే ఉన్నారు. అయితే చిన్న చిన్న సాగరాలు కూడా ఇక్కడే ఉన్నాయి, కానీ వారైతే విశాల సాగరం. అయితే ఆ సాగరంలో అన్ని సాగరాలు కూడా కలిసిపోతాయి. నేను సాగరుణ్ణి మరియు పతిత పావన సద్గతి దాతను కూడా. ఏవైతే నదులున్నాయో ఉన్నతమైనటువంటి పర్వతం నుండి వస్తాయి, ఉన్నత స్టేజీల నుండి వస్తాయి. స్వచ్ఛమైనటువంటి జలాన్ని తీసుకొస్తాయి, మరి మైదానంలో పడినప్పుడు ఆ నగరంలో ఉండేటువంటి మురికంతా కూడా పడుతుంది, అవి మురికిగా అయిపోతాయి. ఆ మొత్తం మురికంతా కూడా ఎప్పుడైతే సాగరంలోకి వెళ్తుందో అప్పుడు శుద్ధంగా అయిపోతుంది. అదే విధంగా పరమాత్మ కూడా జ్ఞాన సాగరుడు. ఆ జ్ఞాన సాగరంలో ఎంత మంది మనిషి గురువులు ఉన్నారో వారి యందు ఎంతైతే అజ్ఞాన రూపి మురికి ఉందో అదంతా కూడా వెళ్లి కలిసిపోతుంది కలియుగ యొక్క అంతిమంలో. అందుకే చెప్పారు, నేను జ్ఞాన సాగరుణ్ణి, పతితుల్ని పావనంగా తయారు చేసేటువంటి సద్గతి దాతను కూడా. ఎలాంటి సద్గతిని ఇస్తాను? మొట్టమొదట బుద్ధి యొక్క సద్గతిని ఇస్తాను, దివ్య బుద్ధిని ప్రదానం చేస్తాను. మరియు మిగిలిన మనిషి గురువులు ఎవరైతే ఉన్నారో వారు బుద్ధి యొక్క పరివర్తన చెయ్యరు. నేను వచ్చి బుద్ధి యొక్క పరివర్తన చేస్తాను, జ్ఞానం నుండే సద్గతి జరుగుతుంది. ఎవరైతే జన్మ మరణ చక్రంలోకి రారో వారే అనేక జన్మల యొక్క జ్ఞానాన్ని ఇవ్వగలరు. మన మనుష్యాత్మలు అనేటివి జన్మ మరణ చక్రంలోకి వస్తూ ఉంటాయి. జన్మ మరణ చక్రంలోకి వస్తూ వస్తూ ఒక శరీరాన్ని విడిచిపెట్టి మరో శరీరాన్ని తీసుకోవాల్సి వస్తుంది. పూర్వజన్మ యొక్క విషయాలు అనేది మర్చిపోతూ ఉంటాయి, మరి రాబోయే జన్మల గురించి తెలియనే తెలీదు. అనేక జన్మల యొక్క జ్ఞానం అనేది ఒక పరంపిత పరమాత్మ తప్ప ఇంకెవరు ఇవ్వడం జరగదు. వారినే సద్గతి దాత అంటారు. వారు వచ్చి మొట్టమొదట మన యొక్క బుద్ధిని సద్గతి చేస్తారు, అది కూడా జ్ఞానం ఇచ్చి. ఎందుకంటే వారి సృష్టి యొక్క ఆది మధ్య అంతిం గురించి తెలుసు. మనుషుల యొక్క బుద్ధి అనేది లిమిటెడ్ బుద్ధి. వారైతే శాస్త్రాల యొక్క జ్ఞానాన్ని తీసుకుంటారు, అది చదివి ఇతరులకు వినిపిస్తారు. శాస్త్రాలలో పుస్తకాలలో ఏదైతే జ్ఞానం ఉందో అది పరిమిత జ్ఞానం. వారు కూడా ఏదో ఒక పుస్తకం అనేది చదువుతారు, అయితే అది చదవకుండా ఏ ప్రశ్నకు ఉత్తరం ఇవ్వలేరు. ఆ సద్గురు అనేవారు అలాంటి వారు ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం ఇస్తారు. ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం వారి నుండే లభిస్తుంది. ఈ సృష్టి యొక్క ఆది మధ్య అంతిమం అలాంటి జ్ఞానం ఏదీ లేదు వారి నుండి లభించకుండా. తండ్రి అంటారు, వాస్తవంగా నా పేరైతే ఒకే ఒక్కటి. ఏం పేరు? కొందరన్నారు శివుడు అని. అదే తండ్రి అంటున్నారు, నా పేరు శివుడు. శివుడు అంటేనే అర్థము కళ్యాణకారి. నేను వచ్చి ఏదైతే వినిపిస్తానో ఆ ఒక్కొక్క వాక్యంలో ఒక్కొక్క వర్షన్స్ లో కళ్యాణమే ఇమిడి ఉంది. నేను వచ్చి ఏదైతే కార్యం చేస్తానో ఆ ఒక్కొక్క కార్యంలో కళ్యాణమే ఇమిడి ఉంది. అందుకే నన్ను శివుడు అని అంటారు. కేవలం శివుడు అని అనరు, సదాశివుడు అని అంటారు. అయితే అలాంటి సమయం అనేది ఏదీ లేదు. ఆ సమయంలో నా యొక్క కర్మలు, నా యొక్క వచనము శివుడు అనగా కళ్యాణం లేకుండా. అందుకే శాస్త్రాల్లో పేరనేది ఎలా పడుతుంది, కార్యం అనుసారంగా పడుతుంది. ఏ విధంగా అయితే దుర్యోధన్, ఎవరైతే దుష్ట యుద్ధం చేశారో వారి పేరు పడింది దుర్యోధన్. రావణుడు ఎవరైతే ప్రపంచాన్ని ఏడిపిస్తారో వారి పేరు అనేది రావణుడు అని పడింది. రాముడు ఎవరైతే ప్రపంచాన్ని సుఖంలో రమ్మింప చేస్తారో అదే సుఖం యొక్క ప్రపంచంలో ఆటలాడిస్తారు వారి పేరు రామ్ అని అనడం జరిగింది. యోగిలు అనేవారు దానిలో రమ్మింపబడి ఉంటారు వారి యొక్క స్థుతిలో. ఏదైతే శాస్త్రాల్లో పేరు పడిందో అదంతా కూడా కార్యం ఆధారంగా పడింది. శివుడి యొక్క పేరు కూడా వారి యొక్క కార్యం ఆధారంగానే పేరు పడింది. వారు సదా కళ్యాణమే కళ్యాణం చేస్తారు, అకళ్యాణం అనేది ఎప్పుడు చేయరు. అందుకే వారికి ఒకే ఒక్క పేరు. నన్ను అంటారు జ్ఞానసాగరుడు, సద్గతి దాత అని. చాలా మందిని అనరు. అయితే చాలా మంది ఈ సృష్టి యొక్క కళ్యాణం చేయగలిగిన వారైతే ఇప్పటి వరకు కూడా ఆ కార్యం జరగాల్సిందే కదా. కానీ ప్రపంచ యొక్క కళ్యాణం అనేది జరగలేదు. 2500 సంవత్సరాల యొక్క చరిత్ర అనేది మన వద్ద ఉపస్థితముగా ఉంది. ఏమంటుంది చరిత్ర? ఇదే అంటుంది, ఈ ప్రపంచంలో ఎంతమంది అయితే ధర్మగురువులు అనేవారు వచ్చారో ఎంతమంది అయితే ధర్మపితలు వచ్చారో ఏ ధర్మాలనేది స్థాపన జరిగాయో
ఉన్న ధర్మ స్థాపన
ఆ ధర్మాలు అనేది స్థాపన అయిన తర్వాత ప్రపంచంలో ద్వైతవాదం అనేది ఉత్పన్నమైంది. అనేకత్వం అనేది పెరిగిపోయింది, మతమతాంతరాలు అనేది పెరిగింది. ఎంత మతమతాంతరాలు పెరుగుతాయి అంటే ఇంటింట్లో ఏ సంతానం జన్మ తీసుకుంటున్నారు, ఎవరైతే ఇంట్లో సదస్సులుగా ఉన్నారో వారందరూ పరస్పరంలో ఢీకొంటూ ఉంటారు. ఇంటింట్లో అశాంతి అవుతూ ఉంటుంది. మరియు వేరొక మనుషులు ఏదైతే చెప్తారో, ఏదైతే నేర్పిస్తారో, దాని ద్వారా ప్రపంచంలో అశాంతి పెరుగుతూ వచ్చింది. కానీ ఇదైతే డ్రామా. ఒక చక్రాన్ని కూడా చూపిస్తారు. కానీ ఈ సృష్టి చక్రం యొక్క ఆయుష్ అనేది భిన్న భిన్న రూపాలలో చూపిస్తారు. అయితే ఈ చక్రం యొక్క జ్ఞానం కూడా కావాలి కదా. వాస్తవంగా సృష్టి చక్రం యొక్క ఆయుష్ అనేది ఎంత? వారైతే అంటారు వేల సంవత్సరాలు అని, లక్షల సంవత్సరాలు అని. సత్యుగు యొక్క ఆయుష్ లక్షల సంవత్సరాలు చెప్తారు. అయితే భగవంతుడు తండ్రి వారు వచ్చి చెప్తారు ఈ సృష్టి యొక్క ఆయుష్ అనేది 2500 సంవత్సరాలకి రెట్లు, అంటే 5000 సంవత్సరాలు అని. 2500 సంవత్సరాలు సుఖము, 2500 సంవత్సరాలు దుఃఖము. సుఖ యొక్క సమయం మరియు దుఃఖ యొక్క సమయం అనేది రెండు సరి సమానం. ఏ విధముగానైతే రాత్రి పగల అనేది సరి సమానంగా ఉంటుందో, 12 గంటలు పగలు 12 గంటలు రాత్రి అనేది ఉంటుంది కదా. అదే విధంగా ఈ సృష్టి యొక్క సుఖ దుఃఖ యొక్క సమయం అనేది సరి సమానం. కానీ మనిషి ఆత్మలనే వారు వారి యొక్క కర్మల ఆధారంగా సుఖము దుఃఖాల యొక్క సమయాన్ని పెంచుకోవడం తగ్గించుకోవడం అనేది చేస్తుంటారు. పరమాత్మ తండ్రి వారు ఎప్పుడైతే వస్తారో వారు వినిపించినటువంటి వాణిని వారు వినిపించినటువంటి వాణిని విని ఎవరైతే ఆచరిస్తారో మరియు ఇతరులను ఆచరింప చేస్తారో వారు ఎక్కువగా సుఖీలుగా ఉండేటువంటి భాగస్వాములుగా అవుతారు. భగవంతుడు తండ్రి వారు వస్తారు గీతా జ్ఞానాన్ని వినిపించడం కొరకు. అయితే గీతా జ్ఞానం ద్వారా నర నుండి నారాయణగా తయారవడానికి, నారి నుండి లక్ష్మిగా అవడానికి, ఎవరైతే ఆ జ్ఞానాన్ని విని నర నుండి నారాయణగా, నారి నుండి లక్ష్మిగా అవుతారో వారు ఎక్కువ సమయం సుఖంగా ఉండడానికి భాగస్వాములుగా అవుతారు. వారు అనేక జన్మల కొరకు రాజత్వాన్ని పొందుకుంటారు. అయితే ఇది 4 యుగాల యొక్క చక్రమైంది. సత్యయుగము త్రేత. సత్యయుగంలో నారాయణ యొక్క రాజ్యము, త్రేతాలో రామరాజ్యం. ఈ నారాయణుడు మరియు రాముడి యొక్క రాజ్యంలో సుఖీయ సుఖం అనేది ఉంటుంది. ఈ 2 యుగాలలో దానిని అంటారు బ్రహ్మ యొక్క పగలు అని. అయితే ద్వాపర కలియుగంలో ద్వైతం అనేది ఉత్పన్నం అవుతుంది. వేరే వేరే ధర్మపితులు అనేవారు వస్తుంటారు. ఇబ్రహీం బుద్ధ, క్రైస్ట్, ఈ ఇస్లాం ధర్మము, బౌద్ధ ధర్మం, క్రిస్టియన్ ధర్మము, అనేక ధర్మాలు అనేది ఉత్పన్నమవుతాయి. అప్పుడు ఆ ప్రపంచంలో అంధకారం అనేది ప్రారంభమవుతుంది. అయితే అంధేరా అంటేనే అంధకారం, అజ్ఞాన రూపి అంధకారం. అందరూ భ్రమిస్తూ ఉంటారు, ఎవరికి మార్గం అనేది లభించదు. అప్పుడు ఆ భగవంతుడికి తండ్రి ఈ సృష్టి మీదకి రావాల్సే వస్తుంది. ఎప్పుడు, ఎప్పుడైతే ఈ ప్రపంచంలో అణుబాంబుల యొక్క రచన అనేది జరుగుతుందో, ఇందుకే శాస్త్రాల్లో వ్రాయడం జరిగింది శంకరుడి ద్వారా ఈ సృష్టి యొక్క వినాశనం అని. భగవంతుడు తండ్రి వారు ఎప్పుడైతే వస్తారో ముగ్గురు మూర్తుల ద్వారా కార్యం అనేది మొదలు పెడతారు. బ్రహ్మ ద్వారా స్థాపన కొత్త ప్రపంచానిది. అది ప్రాక్టికల్లో చూడడానికి కూడా కనిపిస్తూ ఉంది. గ్రామ గ్రామాలలో, నగర నగరములలో బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయాలు అనేటివి తెరవడం జరిగింది. అయితే ఆ బ్రహ్మకుమారి విద్యాలయంలో ఆ బ్రాహ్మణులకు ఎవరైతే బ్రహ్మ యొక్క సంతానంగా అవుతారో, ఏదైతే బ్రహ్మ యొక్క ముఖం నుండి జ్ఞానం అనేది వింటూ ఉన్నారో, దానిని వారి జీవనంలో ఆచరిస్తూ ఉన్నారు. ఆ బ్రాహ్మణులో బ్రాహ్మణత్వాన్ని ఆచరింప చేసేవారు రెండు విధాలైనటువంటి బ్రాహ్మణులు తయారవుతారు. ఒకరు రావణుడు, కుంభకర్ణుడు, మేఘనాథుడు లాంటి బ్రాహ్మణులు తయారవుతారు. ఒకరు రావణుడు, కుంభకర్ణుడు, మేఘనాథుడు లాంటి బ్రాహ్మణులు తయారవుతారు. వింటారు కూడా, ఇతరులకు చాలా జ్ఞానాన్ని వినిపిస్తారు కూడా. ఏ విధముగానైతే రావణుడి యొక్క చేతుల్లో వేదశాస్త్రాలను చూపిస్తారు. బ్రహ్మ యొక్క చేతుల్లో కూడా వేదశాస్త్రాలను చూపిస్తారు. కానీ కర్మలు అనేటివి ఇద్దరికి వేరువేరుగా ఉన్నాయి. ఎక్కడ బ్రహ్మ యొక్క కర్మ? మొత్తం సృష్టికి సుఖాన్ని ఇవ్వడం. మరియు ఎక్కడ రావణుడి యొక్క కర్మ? మొత్తం ప్రపంచానికి దుఃఖాన్ని ఇచ్చేటువంటి చర్య. అయితే కర్మల యొక్క ఆధారంగా, ఆ జ్ఞానం యొక్క ఆధారంగా ఇద్దరి యొక్క రాశులు అనేటివి వేరువేరుగా ఉంటాయి. బ్రహ్మ ద్వారా ఏదైతే జ్ఞానం అనేది ఇస్తారో దానిలో రావణ సంప్రదాయకులైనటువంటి బ్రాహ్మణులు ఉన్నారో, వారు చెప్పేది ఒకటి, చేసేది ఇంకొకటి. వారి యొక్క సంఖ్య కూడా ఎక్కువగా అవుతుంది. అయితే అలాంటి రావణ సంప్రదాయం కలిగినటువంటి బ్రాహ్మణులను వారిని సమాప్తం చేసి, వారిని వినాశనం చేసి శ్రేష్టమైన బ్రాహ్మణుల యొక్క ప్రపంచాన్ని స్థాపన చేయడం కొరకు ఆ పరమాత్మకు శంకరుడి యొక్క రూపాన్ని ధరించాల్సి వస్తుంది. జ్ఞానం అనేటువంటి పెద్ద పెద్ద అనుబాంబుల్ని వెలువడింప చేస్తారు.
उन ब्राह्मणों से कहो अथवा राम राय आत्मा जिसे शंकर का नाम दिया जाता है।
ఆ బాంబుల ద్వారా కానివ్వండి, రాంబాలి ఆత్మ అనగా ఎవరి యొక్క పేరు శంకరుడు అని అంటారో వారి యొక్క జ్ఞాన బాణాల ద్వారా ఆ అసలు భయం చేస్తారు, వారి యొక్క పాపాలను నాశనం చేస్తారు. అయితే మొత్తం పాపం అంతా కూడా శుభ్రంగా నాశనం అవుతుందో, మిగిలిన శ్రేష్ట ఆత్మలు ఎవరైతే ఉన్నారో వారు అసురుల నుండి దేవతగా అవుతారు. అందరూ తయారు కారు, కొంతమంది తయారవుతారు, కొంతమంది తయారు కారు. స్కూల్లో కొంతమంది పాస్ అవుతారు, కొందరు పిల్లలు పాస్ కారు. అదే విధంగా ఇది కూడా ఒక స్కూల్, ఇక్కడ సద్గతిని ఇచ్చేటువంటి జ్ఞానాన్ని ఇస్తారు. ఇది ఈశ్వరు యొక్క యూనివర్సిటీ. దానిలో కొందరు మంచిగా చదివేటువంటి విద్యార్థులు ఉంటారు, కొందరు మంచిగా చదవకుండా ఉండేటువంటి విద్యార్థులు కూడా ఉంటారు. ఎవరైతే మంచిగా చదివేటువంటి విద్యార్థులు ఉన్నారో వారు సత్యగంలో వెళ్లి దేవతగా అవుతారు. త్రేతాలో వెళ్లి రాముడి యొక్క రాజ్యంలో చాలా సుఖాన్ని పొందుకుంటారు. ఈ రెండు యుగాలు వారికి పూర్తిగా సుఖం అనేది లభిస్తుంది, కానీ వారి యొక్క సంఖ్య అనేది తక్కువగా ఉంటుంది. ఈ రోజు ఈ కలియుగ యొక్క జనసంఖ్య అనేది 500-600 కోట్ల మంది. మరియు సత్యకల్లో ఎవరైతే జనసంఖ్య ఉంటారో వారు చాలా కొద్ది మందిగానే ఉంటారు. సత్యకల్లో కేవలం 2 కోట్ల మంది మనుష్యాత్మలే ఉంటారు, కానీ ప్రారంభంలో అయితే 900,000 మందే ఉంటారు. ఏ విధముగానైతే నవలక హారం అని మహిమ ఉందో, అయితే ఈ 900,000 మంది ఆత్మలు అనేటువంటి వారు పరమాత్మ మెడలో హారంగా అవుతారు. అయితే ఆకాశంలో ఉండే నక్షత్రాలు 9 నక్షత్రాలు అని కూడా అంటారు. ఆ నక్షత్రములు అయితే జడత్వమైనటివి. మనం ఈ సృష్టి మీద చైతన్య నక్షత్రములు. అయితే ఆ 900,000 నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ కలియుగ యొక్క అంతిమంలో అనుబాంబులు అనేది పేలుతుందో, అదే ప్రపంచ యొక్క వినాశనం అవుతుందో, ఆ సమయంలో ఈ మొత్తం ప్రపంచ ఎదుట 900,000 ఆత్మలు అనేటువంటివి మెరుస్తాయి. వారి ఎందు ఎంతో జ్ఞానం ఉంటుంది, మొత్తం ప్రపంచం అంతా కూడా వారి ముందు తల ఉంచుతుంది. ఎక్కడ 500-700 కోట్ల మంది జనాభా, ఎక్కడ 900,000 ఆత్మలు మొత్తం ప్రపంచానికి ప్రకాశాన్ని ఇచ్చేవారు, మెరిసేటువంటి ఆత్మలు, వారి యొక్క మహిమ అనేది మొత్తం ప్రపంచంలో ఉంటుంది. ఇందుకే ఆ 900,000 ఆత్మలు అనేటివి ప్రసిద్ధి చెందిన వారు. వారు సత్యగల్లో మొదటి జన్మలో వెళ్లి జన్మ తీసుకుంటారు. పదహారు కళల సంపూర్ణులు సంపూర్ణ అహింసక మర్యాద పురుషోత్తం కొత్త సృష్టికి యజమానులుగా అవుతారు. యథారాజా తదా ప్రజా అనేది ఆ ప్రపంచంలో జరుగుతుంది. అయితే ఈ చక్రం యొక్క జ్ఞానం అనేది మీరు పిల్లలకి కావాలి. సత్యుగంలో నారాయణ యొక్క రాజ్యం పదహారు కళల సంపూర్ణలు. త్రేతాలో రాముడి యొక్క రాజ్యం పద్నాలుగు కళల సంపూర్ణలు. ఆ రెండు యుగాలలో సుఖే సుఖం ఉంటుంది, దుఃఖం అనే విషయమే ఉండదు, దుఃఖం అనేది నామమాత్రం గుర్తు కూడా ఉండదు. ఆ అంధకారము దుఃఖం అనేది ఉండదు. ద్వాపరయుగం అనేది ఎప్పుడైతే మొదలవుతుందో వేరే వేరే ద్వైతవాదాన్ని వ్యాపింప చేసేటువంటి ధర్మపితలు వస్తారు. వారు వారి ధర్మాలను వ్యాపింప చేయడంతో ప్రపంచంలో మతమతాంతరాలు అనేది పెరుగుతుంది. ఈ సృష్టి యొక్క పెరగడం కూడా జరుగుతుంది. ఆ కలియుగ యొక్క అంతిమంలో వారు పరస్పరంలో కొట్లాట్లు పోట్లాట్లు అనేది చేసుకుంటారు. అయితే అక్కడ చాలా అశాంతి అనేది వ్యాపించడం జరుగుతుంది. అప్పుడు భగవంతుడు అనేవారు సృష్టి మీదకి వస్తారు. అయితే మళ్ళా తిరిగి కొత్త సృష్టి యొక్క స్థాపన అనేది చేస్తారు. ఏదైతే ఈ చక్ర యొక్క జ్ఞానం ఉందో, 5000 సంవత్సరాల యొక్క జ్ఞానం అనేది ఈ పిల్లల యొక్క బుద్ధిలో ఉండాలి. ప్రతి యుగ యొక్క ఆయుష్ అనేది 1250 సంవత్సరాలు. సత్య, త్రేత, ద్వాపర, కలియుగం ఈ 4 యుగాలను కలిపినట్లయితే 5000 సంవత్సరాలు ఈ సృష్టి. ఈ చక్రం అనేది భ్రమిస్తూ ఉంటుంది. దీనికి స్మృతి చిహ్నంగానే మనకు ఇక్కడ ఒక చిహ్నం అనేది తయారు చేస్తారు, సాస్తిక్ అని. సాస్తిక్ గుర్తు. అయితే సాస్తిక్ కి 4 భుజాలు అనేది చూపిస్తారు. ఏదైనా అంగడి తయారు చేస్తుంటారు, ఇంటిని తయారు చేస్తుంటారు, ఏదైనా పూజలు చేసినప్పటికీ ఆ పీట మీద ఈ స్వాస్తిక్ యొక్క చిత్రాన్ని వేస్తుంటారు. అయితే ఆ స్వాస్తిక్ గుర్తుని తయారు చేయడానికి అర్థం ఇదే, పరమాత్మ తండ్రి వారు ఈ సృష్టి మీదకి వచ్చినప్పుడు మన యొక్క బుద్ధి రూపి ధరణిలో ఈ 4 యుగాల యొక్క జ్ఞానాన్ని కూర్చోబెడతారు. ఏ విధముగానైతే స్వాస్తిక్ చిహ్నానికి 4 భుజాలు అనేది ఉంటాయో, 4 భుజాలు అనేటివి 4 యుగాలకు సూచకం. ఆ చక్రం అనేది 4 యుగాల యొక్క తిరుగుతూ ఉంటుంది. అది నిరంతరంగా భ్రమిస్తూ ఉంటుంది, ఎప్పుడు ఆగిపోదు. సత్యత్రేత, త్రేత తర్వాత ద్వాపరయుగం, ద్వాపరయుగం నుండి కలియుగం, మళ్ళా తిరిగి సత్యయుగం. కలియుగం మరియు సత్యయుగానికి మధ్యలో ఆ పరమాత్మ తండ్రి వారు వస్తారు. అయితే నీచమైనటువంటి యుగాన్ని, పాపీ యుగాన్ని మార్చి కొత్త ప్రపంచాన్ని, సత్యయుగాన్ని తయారు చేసేటువంటి కార్యం అనేది ఒక శివపరంపిత. అదే ఏ మనుషులకు ఈ కార్యం కాదు. ఎప్పటి వరకైతే పరమాత్మను గుర్తించరో అప్పటి వరకు ఆ జ్ఞానం కూడా లభించదు. ఎందుకంటే పరమాత్మ ద్వారానే ఈ జ్ఞానం అనేది లభించవచ్చు. మనుషుల ద్వారా ఈ జ్ఞానం అనేది లభించదు. పరమాత్మ తండ్రి స్వయానికే వచ్చి ఒక్కొక్క ఆత్మని మేల్కొలుపుతారు. ఆ ఈశ్వరి యొక్క జ్ఞానం, ఆ పరమాత్మ జ్ఞానం ఏదైతే ఇస్తారో ఆ జ్ఞానాన్ని సృష్టి యొక్క జ్ఞానం అంటారు. సృష్టి యొక్క ఆది మధ్య అంతిమ జ్ఞానం. ఇది ప్రతి ఒక్క పిల్లవాడి యొక్క బుద్ధిలో ఎప్పటి వరకైతే కూర్చోదో అప్పటి వరకు వారి యొక్క సద్గతి అనేది జరగదు. ఆ మనిషి గురువులు అయితే లక్షల సంవత్సరాలు అనేస్తుంటారు. అందుకే ఈ విషయాల యొక్క విచారణ అనేదే ఉండదు. లక్షల సంవత్సరాలు అనడం ద్వారా దాని యొక్క లెక్క అనేది తీయడం జరగదు. తండ్రి అంటారు, నన్ను అంటారు, అందరికీ సద్గతి దాత అని. నేను ఇద్దరు నలుగురికి సద్గతి చేయను. ఈ సృష్టి మీద ఎంత మంది అయితే మనుషులున్నారో వారందరికీ కూడా సద్గతి చేసే వెళ్తాను. అందరి యొక్క బుద్ధి అనేది పరివర్తన అవుతుంది. బుద్ధి అనేది పరివర్తన అయ్యింది అంటే మంచి కర్మలు చేస్తారు. మంచి కర్మలు చేశారు అంటే శరీరం కూడా మంచిగా లభిస్తుంది. మంచి శరీరం లభిస్తుంది. సత్యగల్లో అందరి యొక్క శరీరాలు నిరోగి కంచన కాయగా ఉంటారు. అక్కడ ఎవరికి రోగము శోకము అనేది ఉండదు. ఎటువంటి రోగములు ఉండవు, ఏ మందులు ఉండవు, ఏ డాక్టర్లు ఉండవు, ఏ డాక్టర్లు ఉండరు, ఏ వైద్యులు కూడా ఉండరు. ఎటువంటి వైద్యులు కూడా ఉండరు. అటువంటి ప్రపంచాన్ని తేవడం కోసం శివుడు అనేవారు రావాల్సి వస్తుంది. అందుకే నన్నే సర్వకా సద్గతి దాత అని అంటారు, ముక్తిదాత అని కూడా అంటారు. ముక్తి చేస్తాను అంటే స్వతంత్రత అనేది ఇప్పిస్తాను దుఃఖాలు బాధల నుండి. అయితే జ్ఞానాత్మలు ఎవరైతే ఉన్నారో వారు ముందు లేరు. వారు ఎప్పుడవుతారు? ఎప్పుడైతే పరమాత్మ తండ్రి వచ్చి చెప్తారో. మరియు ఈ జ్ఞానము జ్ఞానము అజ్ఞానము ఈ రెండు విషయాలు. అయితే ఈ అజ్ఞాన రూపి అంధకారాన్ని వ్యాపించుత చేసేవారు మనిషి గురువులు. రావణ సైతాన్ నుండి వస్తారు. రావణుడికి పదిముఖములు చూపిస్తారు. దశముఖాలు అంటేనే పది మతాలను వ్యాపింపచేసేవారు. పంచాయతీ రాజ్యాన్ని తయారు చేసేవారు. పాంచ్ ఐదు పంచాయతీ యొక్క రాజ్యాన్ని తయారు చేసేవారు. పరమాత్మ తండ్రి అనే వారు వస్తారు రాజయోగాన్ని నేర్పించడానికి. రాజయోగము అంటేనే రాజత్వము. రాజు అనేవారు ఒక్కరే ఒకరుంటారు. ఒకే ఒక రాజు యొక్క మతం మీద మొత్తం ప్రజా నడుస్తుంది. ఇందుకే దాన్ని రాజయోగం అని అంటారు. అదే ఒకే ఒక శ్రేష్ఠ రాజ్యం. ఆ శ్రేష్ఠ రాజ్యంలో మొత్తం అందరూ కూడా సుఖీలుగా ఉంటారు. ఈ రోజు రావణ రాజ్యం పంచాయతీ రాజ్యం, ప్రతి దేశంలో కూడా పంచాయతీ రాజ్యమే. అయితే మొత్తం దేశాలలో కూడా అల్లకల్లోలం జరుగుతుంది, అందరూ దుఃఖితులై ఉన్నారు. మరి ఇంత మందిని ఎవరు వచ్చి తిరిగి తీసుకెళ్లగలరు? గైడ్ అయితే ఒక్కరే పరమపిత పరమాత్మ. గైడ్ అనగా ఎవరైతే ముందు ముందుకు వెళ్లేటువంటి మార్గాన్ని చూపిస్తారు. అయితే వారికి ముందు వెళ్లి మార్గాన్ని చూపించేవారు మరింకెవరు లేరు. వారు అందరికంటే ముందు ఉండి అందరికీ మార్గాన్ని చూపిస్తారు. మిగతా అందరూ కూడా వెనకాల నడుస్తారు. పాడుతారు, హే పతితా పావన్ సర్వకా సద్గతి దాత అని. ఆ గురువులైతే ఉన్నారు అనేక మంది. గురువును చేసుకుంటారు ముక్తిని పొందుకోవడం కోసం. అదే గురువును ముందుంచుతారు, ఫాలోవర్స్ ని వెనకాల ఉంచుతారు. ఫాలో అంటే వెనకాల నడిచేవారు. ఇక్కడ అలాంటి విషయం లేదు. ఇక్కడ ఎలాంటి విషయం ఉంది? ఆ ప్రపంచంలో అయితే గురువులను ముందుంచుతారు. అయితే ఇక్కడ పరమాత్మ తండ్రి అనే వారు వచ్చారు అంటే గురు శిష్యుల యొక్క చక్రం అనేది సమాప్తం. వారు అంటారు, మీరు నా సంతానం, ఇక్కడ గురువు శిష్యుల యొక్క విషయమే లేదు. అయితే ఈ గురువు అని అనుకోని తల వంచాల్సిన అవసరం లేదు. అయితే మాటలను ఇంకా తల మీద కూర్చోబెట్టుకుంటారు. అయితే చెప్తారు మీకు వందే మాతరం అంటారు. అయితే మీరందరూ కూడా తల వంచాల్సిన అవసరమే ఉంది. అయితే మాటలు అనేవారు ఈ నరక ప్రపంచం యొక్క ద్వారాన్ని సమాప్తం చేసి కొత్త ప్రపంచం సత్యయుగం యొక్క ద్వారాన్ని తెరవడానికి నిమిత్తం అవుతారు. అయితే ఆ మాటలను తండ్రి వచ్చి ముందుంచుతారు. ఎవరైతే పిల్లలు ఉన్నారో తండ్రి యొక్క జ్ఞానాన్ని వింటారో వారిని తండ్రి ఉంచి ముందుకు ఉంచుతారు. వారు స్వయానికి ముందుండరు, స్వయానికి విశ్వానికి యజమానత్వాన్ని తీసుకోరు. వారు పిల్లలని ముందుంచి విశ్వానికి యజమానత్వాన్ని ఇప్పిస్తారు. అయితే ఇక్కడ అలాంటి విషయం ఏమీ లేదు. ఫాలోవర్స్ అనేవారు వెనకాల ఉండాలి, గురువు అనేవారు ముందుండాలి అని. ఇక్కడైతే తండ్రి అంటారు, మీరు పిల్లలు ముందుండండి, నేను వెనకాల వస్తాను. ఇక్కడైతే తండ్రి అంటారు, పిల్లలారా మీరు ముందుకు వెళ్ళండి. అయితే ఇది గౌశాల అయింది కదా, పేరే అయింది గౌశాల. అయితే భాగవత్ గ్రంథంలో చెప్పి ఉన్నారు. అయితే కృష్ణుడు అనేవారు గోవులను పాలించేవారు అని. వారిని భగవంతుడి యొక్క రూపంలో చూపించారు. అయితే గోవులను ముందుంచుతారు, మరియు గొల్లవాడు కృష్ణుడు గొల్లవాడు ముందుంటారా వెనకాల ఉంటారా? వారు వెనకాల నడుస్తారు. అదే గౌశాల అయింది కదా. అయితే గోవులకు ముందు గొల్లవాడు నడుస్తారా ఏంటి? గొల్లవాడు అనేవారు వెనకాలే ఉంటారు. ఒకవేళ వారు ముందు వెళ్లారు అంటే గోవులు అనేటివి ఇటువంటి వెళ్లిపోతాయి. ఒకవేళ గొల్లవాడు అనేవారు ముందు వెళ్లారు అంటే గోవులు అనేటివి ఇటువంటి వెళ్లిపోతాయి. అయితే అలాంటి కృష్ణ భగవంతుడి యొక్క రూపం ఈ సృష్టి మీద గోవులను పాలన చేసేవారు, గౌశాలను తయారు చేసేవారు. వారు వెనకాల నడిచి ఆ గోవులను పాలిస్తారు. అందుకే గొల్లవాడు వెనకాలే ఉండాల్సి వస్తుంది. అయితే ఆ గొల్లవాడు అనేవారు వెనకాల ఉంటారు, గోవులను ముందుకు పంపిస్తుంటారు. ఇక్కడ కూడా తండ్రి అనేవారు చివరన ఉంటారు. వీరు మొత్తం సృష్టికి కూడా తండ్రి. వీరు అంటారు నన్ను వెనకాల ఉంచండి, నా యొక్క గతి సద్గతి అనేది తర్వాత జరగనింది. మీరు మీ యొక్క సద్గతి అనేది ముందు చేసుకోండి. నాది ఒకవేళ దుర్గతి కానివ్వండి, నేను వెనకాలే నడుస్తాను. మీ యొక్క సద్గతి అనేది నేను మొదట చెయ్యాలనుకుంటున్నాను. అక్కడైతే గురువుల కంటే ముందుండడం అనేది అపమానం అనుకుంటారు. వారికంటే ముందుకు వెళ్ళడం అనేది అపమానం అనుకుంటారు. అయితే తండ్రి అంటారు పిల్లలారా మీరు ముందుకు వెళ్ళండి, నేను వెనకాల నడుస్తాను. ఏంటి మీరు 16 కళల సంపూర్ణలు, సంపూర్ణ అహింసక్ మర్యాద పురుషోత్తములుగా మొదట అవ్వండి, అలా ఎందుకంటారు? మొదట మీరు దేవతగా అవ్వండి, దేవి దేవతలుగా మీరు అవ్వండి, నరు నుండి నారాయణగా, నారి నుండి లక్ష్మిగా మీరు అవ్వండి. నేను చివరన వస్తాను. ఎందుకు? కొందరు అన్నారు పిల్లల యొక్క స్పీడ్ తండ్రికి తెలుసు అని. పిల్లల యొక్క స్పీడ్ అయితే తండ్రికి తెలుసు. పిల్లల యొక్క స్పీడ్ అనేది ఇప్పుడు అభ్యాసం చేస్తున్నారు. అయితే 63 జన్మలు అభ్యాసం అనేది కిందకి దిగజారేది చేశారు. అయితే వారికి అభ్యాసం అనేది తొందరగా కాలేదు. తండ్రి తెలుసు, నేనైతే వెళ్ళిపోతాను. వారి యొక్క అభ్యాసం అనేది ఎక్కువ తీక్షణంగా ఉన్న కారణంగా వారు వెళ్ళడానికి ఎక్కువ సమయం పడదు. అందుకే పిల్లల్ని ముందుంచుతారు. అయితే ఆ ప్రపంచంలో అయితే గురువు కంటే ముందు ఉండడం అనేది అపమానం అనుకుంటారు. అయితే తండ్రి అంటారు మీరు ముందుకు వెళ్ళండి, తండ్రికైతే చివరన చివరి వరకు దృష్టి ఉంచాలి. అయితే చివరన తండ్రి అనేవారు ఉంటారు, అలా ఏం జరగకుండా ఉండాలి కదా. ఈ షికారి అనేవారు చంపేస్తారేమో. పిల్లల్ని ఎవరైనా తినేస్తారేమో. మాయా పెళ్లి అయింది కదా, అది వెనకాల వెంటబడి ఉంది. అందుకే తండ్రి అంటారు, పిల్లలారా మీరు ముందుకు వెళ్ళండి. ఉదాహరణ ఉంది కదా, షేర్ షేర్ అని, సింహం వచ్చింది అని. కానీ వాస్తవంగా సింహం అయితే లేదు. మీ కొడుకు కూడా అంటారు, బేసిక్ వాళ్ళు అంటారు వినాశనం జరుగుతుంది అని. కానీ జరగలేదు. కానీ జరగాల్సిందే కదా అది. ఎన్నిసార్లు అలా జరిగింది? ఎన్నో సార్లు అలా జరిగింది. మోసపోయారు కూడా. అయితే కొందరు అలాగే అనేసారు, సింహం వచ్చింది సింహం వచ్చింది అని. కానీ రాలేదు. అయితే ఒకసారి అన్నారు, రెండోసారి అన్నారు. అలా ఏమైనా జరుగుతుందా? వినాశనం అనేది కానే కాదు అని. ఏవైతే అణుబాంబులు తయారయ్యాయో, ఏదైతే ప్రపంచం మెరిచేటువంటి ప్రపంచం చూడడానికి కనిపిస్తుందో, ఆ ప్రపంచం యొక్క అలంకరణ కోసం తయారయ్యాయా? ఆ అణుబాంబులతో ఆ ప్రపంచ అలంకరణ కోసం తయారయ్యాయా? కాదు, అవి ప్రపంచం యొక్క వినాశనం కోసమే తయారయ్యాయి. ఈ రోజుకి 50 సంవత్సరాల క్రితం ఎందుకు తయారు కాలేదు? ఈ రోజుకి 60-70 సంవత్సరాల క్రితం ఎందుకు తయారు కాలేదు? ఇందుకే తయారు కాలేదు. ఈ రోజుకి 60 సంవత్సరాల లోపల భగవంతుడు అనేవారు ఈ సృష్టి మీదకి రావాల్సి వస్తుంది. ఎప్పుడైతే వస్తారో కొత్త ప్రపంచం రచన కొరకు ఒకవైపు బ్రహ్మ ద్వారా జ్ఞానాన్ని వినిపిస్తారు, పూర్తిగా జోష్ లోకి వస్తుందో వినాశన సామాన్లు కూడా పూర్తిగా తయారవుతాయి, మరియు స్థాపన కార్యం అనేది పూర్తవుతుంది. బ్రాహ్మణులు ఎవరికైతే కొత్త సృష్టి పాలన చెయ్యాలో వారి యొక్క తయారీ అనేది అవుతుంది. అయితే అణుబాంబుల ద్వారా ధమాకా అనేది ప్రారంభమవుతుంది, వినాశనం అవుతుంది. ఈ ప్రపంచంలో ఎవరైతే పాపాచారి భ్రష్టాచారి దురాచారి ఉన్నారో, ఈశ్వరీయ జ్ఞానాన్ని తీసుకోకుండా ఉండేవారు ఉన్నారో, ఈశ్వరుడితో మరియు దేవతలతో ద్వేషించేవారు ఉన్నారో, ఆ భూత ప్రేతాలు అనేవారు సమాప్తం అవుతారు. వారు ఈ సృష్టి కొత్త సృష్టిలో ఉండడానికి అర్హత కలిగిన వారు కాదు, ఇందుకే వారు వెళ్లాల్సి వస్తుంది. అయితే మీరు పిల్లలకి తెలుసు వినాశనం అనేది ఎందుకొరకు? ప్రపంచం వారికైతే ఏమీ తెలీదు. దేని కొరకు వినాశనం? ఎవరి యొక్క కళ్యాణం కొరకు? మీరు పిల్లల కళ్యాణం కొరకు వినాశనం, మరియు ఈ ప్రపంచంలో ఎవరైతే పరివర్తన కారో పాపాచారి భ్రష్టాచారి వారి కొరకు వినాశనం. అయితే మీ యొక్క కళ్యాణం అనేది జరగాలి, మరి ప్రపంచం వారికైతే తెలియనే తెలీదు. అయితే మంచిది, మహాభారత యుద్ధం తర్వాత ఏం జరిగింది? అది ఎవరికి తెలీదు. వారైతే చూపిస్తారు, ఐదుగురు పాండవులు మిగిలారు, వారు కూడా పర్వతం వద్దకు వెళ్లి అదృశ్యమయ్యారు అని. అయితే లాభం ఏంటి? ద్వాపరిక యొక్క అంతిమంలో మహావారి మహాభారత యుద్ధం జరిగింది మరియు మొత్తం ప్రపంచం సమాప్తం అయింది. ఐదుగురు పాండవులు మిగిలారు, ద్రౌపది మిగిలినది, ఒక కుక్క మిగిలినది, మరియు వారు పర్వతం ఎక్కడం మొదలు పెట్టారు, మరలా అదృశ్యమైపోయారు. మరి ఏమైనా లాభం జరిగిందా? లాభం ఏమీ కనిపించలేదు. వాస్తవంగా అలాంటిది కాదు. ద్వాపరీగంలో పరమాత్మ అనేవారు కృష్ణుడి యొక్క వేషంలో వస్తారు అని కాదు. వాస్తవంగా వారు వస్తారు కలియుగం యొక్క అంతిమంలో. కలియుగం యొక్క అంతిమంలో వచ్చి ఆ పాండవులకు ద్రౌపదికి జ్ఞానం అనేది వినిపిస్తారు, వారిని ఎంతగానో ముందుకు వృద్ధి చేస్తారు. ఎంత ముందుకు వృద్ధి చేస్తారు అంటే, ఎంత ముందుకు వృద్ధి అవుతారు అంటే, వారి దేహాభిమాని రూపి తోక ఉందో దానిని తొలగింప చేసుకుంటారు. ఈ దేహాభిమానం ఉండే కామ క్రోధ లోభ మోహ అహంకార ఐదు వికారాలు అనేది ఉత్పన్నం అవుతాయి. అయితే ఈ ఐదు వికారాలను నష్టం చేయడం కొరకే పరమాత్మ తండ్రి అనే వారు ఈ జ్ఞానాన్ని వినిపిస్తారు. అయితే ఆ జ్ఞానం ద్వారా దేహాభిమానం అనేది కరిగిపోతుంది. అయితే ఆ జ్ఞానం ద్వారా దేహాభిమానాన్ని కరిగించేటువంటి కార్యాన్ని చేశారు, అది ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడైతే పర్వతాలను ఎక్కుతారో అప్పుడే జరుగుతుంది. పర్వతాలు ఎక్కడము అంటేనే ఉన్నత స్టేజీలోకి వెళ్ళడం. శివుడి యొక్క మందిరాన్ని ఎల్లప్పుడూ కూడా ఉన్నత స్టేజీలో చూపిస్తారు, దీని అర్థం ఏంటి? అయితే దీని అర్థం ఏంటి? వారు ఎల్లప్పుడూ అమర్నాథంలో కూర్చొని ఉన్నారా? అలా అని కాదు, వారు ఉన్నత స్టేజీలో ఉంటారు. అయితే పిల్లల వెనకాల నడుస్తారు, వెనకాల నడుస్తూ కూడా బుద్ధి యోగం ద్వారా వారు ఉన్నతంగా ఉంటారు. పిల్లల్ని ముందుంచుతారు. అర్థమేంటి అంటే, మహాభారి మహాభారత యుద్ధం తర్వాత కలియుగం వస్తుంది, పాపి యుగం వస్తుంది అని కాదు. పరమాత్మ తండ్రి అనేవారు వచ్చి కలియుగాన్ని స్థాపన చేయడం కొరకు వస్తారు అని కాదు. మరి భగవంతుడు రావడం వల్ల లాభం ఏంటి? భగవంతుడు అనేవారు వస్తారు కలియుగ యొక్క అంతిమంలో. కలియుగ యొక్క అంతిమంలో వచ్చి మన యొక్క దేహాభిమానాన్ని కరిగింపచేసి దేవతలుగా తయారు చేస్తారు. మీరు పిల్లలు నెంబర్ వారీగా పురుషార్థం అనుసారంగా ఈ కళ్యాణం యొక్క కార్యం గురించి తెలుసు. మనకు తండ్రి యొక్క సహయోగం ఉంది, మీకు తెలుసు. మనకు ఎవరి యొక్క సహయోగం లభిస్తుంది? తండ్రి వచ్చి ఉన్నారు, పతితుల్ని పావనంగా తయారు చేయడం కోసం వచ్చి ఉన్నారు. అయితే పిల్లలు కూడా ఇదే సేవ చేసి ఉన్నత పదవి పొందుకోవాలి. ఏ సేవ? అయితే తండ్రి యొక్క కార్యంలో ఏ విధంగా మనము పతితుల నుండి పావనంగా తయారు చేయడానికి సహయోగులుగా అవ్వాలి? మీకు తెలుసు తండ్రి వచ్చి ఉన్నారు. పతితుల్ని పావనంగా చేయాలి, అందులకు ఆధారం అవ్వాలి. అయితే మార్గాన్ని చెప్తారు. ఇక్కడైతే అల్లాహ్ మరియు బే యొక్క మార్గం ఉంది. అయితే అల్లాహ్ మరియు బే యొక్క రాస్తా ఏంటి? అల్లాహ్ అని ఉర్దూలో అంటారు నిలువగీత, బే అని అంటారు అడ్డగీతను. అయితే నిలువగీత గీశారు అంటే అది అలఫ్ అయింది, అడ్డగీత గీశారు అంటే అది బే అయింది. అలఫ్ బే అని ఏ విధంగా అయితే హిందీలో అక్షరాలు ఉన్నాయి కదా, అని మరియు ఆంగ్లేయంలో ABCDEF అని. అక్షరాలు అనేది ఉంటాయి కదా, అదే విధంగా ఉర్దూలో మొదటి అక్షరాన్ని అలఫ్ అని అంటారు. అలఫ్ అంటేనే నిలువగీత. అయితే ఆత్మ ఆది నుండి అంతిమ వరకు పురుషార్థంలో తండ్రి యొక్క పాత్ర చేస్తారు. పరమాత్మ పాత్ర చేస్తారు. ఏ ఆత్మ ద్వారా అయితే పరమాత్మ పాత్రని చేస్తారో, పరమాత్మ అయితే జ్యోతిర్బిందు, వారైతే నిలువగీత కూడా కాదు అడ్డగీత కూడా కాదు. అయితే నిలువగీత అయింది సృష్టి యొక్క మొదటి ఆత్మ, వారినే అంటారు రాముడు అని. ఏ విధంగా అయితే సృష్టిలో వేరే వేరే ధర్మాల వారు అంటారు ఆడం అని, ఆదం ఈ సృష్టి యొక్క ఆది పురుషుడు, వారినే అంటారు ఆదిదేవ్ శంకర్ అని. అయితే ఆ సృష్టి యొక్క ఆది పురుషుల్లో ఆ నిరాకార జ్యోతిర్బిందు అనేవారు ప్రవేశిస్తారు. వారు పరమాత్మ పాత్రధారి యొక్క రూపంలో ఈ ప్రపంచం ఎదుట ప్రత్యక్షం అవుతారు. ఈ బ్రాహ్మణుల యొక్క ప్రపంచం మధ్యలో వారికి నిలువగీత రూపంలో చూపిస్తారు. ఇందుకే ఉర్దూలో అంటారు అల్లఫ్ అని. అల్లఫ్ అంటే ఆది నుండి అంతిమ వరకు నిలబడి ఉండేవారు. ఎన్నైతే నక్షత్రాలు ఉన్నాయో అవన్నీ కూడా కదలాడేటివి, 900,000 నక్షత్రాలు. ఒకే ఒక నక్షత్రం అనేది అలాంటిది, వారి వారి స్థానంలో నిలబడి ఉంటారు. అది ఏ నక్షత్రము? ధృవతార. ధృవతార అనేది వారి వారి స్థానంలో అఖండంగా ఉంటారు, స్థిరంగా ఉంటారు. ఇందుకే వారు పరమాత్మ శివుడి యొక్క సాకార స్వరూపం. వారినే శంకరుడు అని అంటారు, వారయ్యారు అలఫ్. మరి దే అడ్డగీత ఎవరు?
అలఫ్
అయితే కొత్త సృష్టిని తయారు చేయడానికి ఆ అల్లఫ్ అనేవారు ఎవరినైతే ఆధారంగా తీసుకుంటారు? అయితే కొత్త సృష్టిని తయారు చేయడానికి ఎవరి యొక్క ఆధారాన్ని తీసుకుంటారు? వారయ్యారు బ్రహ్మ. తల్లి లేకుండా సృష్టి అనేది రచించడం జరగదు. బ్రహ్మ యొక్క అర్థమైంది పెద్ద తల్లి అని. అయితే పెద్ద తల్లి ఈ సృష్టికి అందరికంటే కూడా పెద్ద తల్లి. బ్రహ్మ ద్వారా బ్రాహ్మణ పిల్లలకి జన్మ లభిస్తుంది, కొత్త సృష్టి యొక్క స్థాపన జరుగుతుంది. బ్రహ్మ ద్వారా బ్రాహ్మణ పిల్లలకి జ్ఞానం అనే పాలు లభిస్తుంది. పాలన లభిస్తుంది. అటువంటి పిల్లల్లో ఎవరైతే శ్రేష్టమైనటువంటి విశ్వామిత్రుడు వశిష్ఠులు లాంటి వారు అవుతారో వారికి శంకరుడి ద్వారా పోషణ అనేది లభిస్తుంది. రావణుడు, కుంభకర్ణుడు, మేఘనాథుడు లాంటి బ్రాహ్మణుల యొక్క ఆకటాయి బ్రాహ్మణులు ఉన్నారు, వారి యొక్క వినాశనం జరుగుతుంది. అయితే ఈ లోహమైనటువంటి బాణాలను విడిచిపెట్టి వారిని గాయం చేసే విషయం కాదు. అయితే ప్రపంచంలో కూడా పెద్ద పెద్ద మహాత్ములు ఉంటారు, వారు కూడా ఈ విధంగా చెప్పరు, మీరు పరస్పరంలో అల్లకల్లోలం చేసుకోండి అని. మరి భగవంతుడు వచ్చి అల్లకల్లోలం చేయడం అనేది ఎలా నేర్పించగలరు? వారు వచ్చి అల్లకల్లోలం చేస్తారా? కాదు, వారు వచ్చి జ్ఞానం అనే విషయాలను వినిపిస్తారు. జ్ఞానం అనే బాణాలను వదులుతారు. ఆ జ్ఞాన బాణాల ద్వారా ఆ శ్రీ బ్రాహ్మణులు అనేవారు జల్లెడ జరుగుతుంది, వారి వజ్రము జ్వలిస్తుంది, వారికి గాయం తగులుతుంది, వారు వారి పాపకర్మలను విడిచిపెట్టుటకు విధి లేని వారిగా అవుతారు, అసలు నుండి దేవతలుగా అవుతారు, లేదా వారు ఈ ప్రపంచం నుండి ముక్తులుగా అవ్వాల్సి వస్తుంది. వారు ఈ ప్రపంచం నుండి వెళ్ళిపోతారు. సత్యత్రేత ఏదైతే ప్రపంచం ఉందో ఆ ప్రపంచానికి రావడానికి వారు అర్హతలు కలిగిన వారు కాదు. ఎందుకే ప్రపంచ యొక్క జనసంఖ్య అనేది తగ్గుతుంది. అయితే ఇదే మీరు పిల్లలు సేవ అనేది చేయాలి, అల్లఫ్ మరియు బే యొక్క జ్ఞానాన్ని ఇవ్వాలి. అల్లఫ్ ఎవరు మరియు బే ఎవరు? ఇవి రెండు అక్షరాలు. ఈ అల్లఫ్ బే అయ్యారు రాముడు మరియు కృష్ణుడు. కృష్ణవల్లి ఆత్మ కలియుగ యొక్క అంతిమంలో బ్రహ్మ యొక్క రూపంలో కార్యాన్ని చేస్తారు. మరియు రాంబల్లి ఆత్మ శంకరుడి యొక్క రూపంలో కార్యాన్ని చేస్తారు. రాముడు మరియు కృష్ణుడు అనేవారు పాజిటివ్ నెగటివ్ ఆత్మలు. ఏ విధంగా అయితే కరెంటు వైర్ అనేది నెగటివ్ పాజిటివ్ అనేది ఉంటుంది కదా, రెండు కలిసాయి అంటే కరెంటు యొక్క యంత్రం ఉందో తన కార్యం చేయడం మొదలు పెడుతుంది. అయితే ఈ సృష్టి యొక్క పరివర్తన కార్యం అనేది అప్పుడే జరుగుతుంది ఎప్పుడైతే రామకృష్ణ ఆత్మలు అనే వారి ఇద్దరి యొక్క శుభ సంస్కారాలు అనేది ఒకటిగా అవుతాయి. అయితే ఇద్దరు ఆత్మలు అనేవారు వారి యొక్క సంయోగిని శక్తి ద్వారా ఈ సృష్టి యొక్క పాలనా కార్యాన్ని చేస్తారు. అది కొత్త సృష్టి యొక్క పాలనా కార్యం అనేది అలఫ్ మరియు బే ద్వారా జరుగుతుంది. అయితే వీరిద్దరిని అర్థం చేసుకున్నారు అంటే ఈ చదువు అనేది చాలా సహజమైపోతుంది. ఎవరెవరిని? రాముణ్ణి మరియు కృష్ణుణ్ణి. బ్రహ్మ మరియు శంకర్ యొక్క రహస్యాన్ని అర్థం చేసుకున్నారు అంటే వీళ్ళిద్దరూ కలయిక ద్వారా విష్ణు అనేవారు తయారవుతారు. విష్ణు అనేవారు నాలుగు భుజాలు కలిగిన వ్యక్తి అనేవారు ఉండరు. నాలుగు భుజములు కలిగినటువంటి వ్యక్తి ఈ సృష్టి మీద ఉన్నట్లయితే ఈ రోజుల్లో అలాంటి వ్యక్తి లభించాలి కదా. నాలుగు భుజములు కలిగినటువంటి వ్యక్తి అనేవారు ఎవరు లేరు. నాలుగు భుజాలు కలిగినటువంటి వ్యక్తి అనేది ఒక రూపకం అర్థం చేయించడం కొరకు. నాలుగు భుజాలు అంటే నలుగురు ఆత్మలు అనేవారు పరమాత్మ యొక్క కార్యంలో సహయోగిగా అవుతారు. ఇద్దరయ్యారు రామకృష్ణ ఆత్మలు, మరి ఇద్దరయ్యారు వారి యొక్క సహయోగిని శక్తులు. రాముడి యొక్క సహయోగిని శక్తి సీత, కృష్ణుడి యొక్క సహయోగిని శక్తి రాధ. ఎప్పుడైతే పరమాత్మ తండ్రి వచ్చి జ్ఞానాన్ని వినిపిస్తారో అప్పుడు ఈ నలుగురు ఆత్మల యొక్క స్వభావ సంస్కారం అనేది కలిసి ఒకటిగా అవుతుంది. దానికి ముందు కలియుగంలో అందరి యొక్క సంస్కారాలు అనేది ఢీకొంటూ ఉంటాయి. ఈ సృష్టి మీద ఏ స్త్రీ పురుషులు అనేవారు లేరు. సంస్కారాలు అనేది ఢీకొనకుండా ఉండేవారు. అందరూ దుఃఖితులుగా ఉన్నారు. అయితే అంతిమంలో సృష్టి యొక్క పరిస్థితి అలా అవుతుందో అప్పుడు తండ్రి వచ్చి మనల్ని విష్ణు చతుర్భుజ యొక్క రూపాన్ని తయారు చేస్తారు. మరి అంటారు, మీరు వైష్ణవ కులానికి చెందినవారు, మీరు పరస్పరంలో పోట్లాడుకోవద్దు, మీరు పరస్పరంలో చాలా ప్రేమతో ఉండండి, నేను కొత్త సృష్టిని తయారు చేయడం కోసం వచ్చాను. మీరు పిల్లలు కూడా ఇదే సేవ చేసి ఉన్నత పదవి పొందుకోవాలి. చదువు అనేది చాలా సహజమైనది. ఇది సృష్టి రూపి వృక్షము. ఇది మీ ఎదుట నిలబడి ఉంది. మరియు త్రిమూర్తి చిత్రం అనేది దీనిలో నెంబర్ వన్ అయింది. త్రిమూర్తి చిత్రం ఏది? బ్రహ్మ విష్ణు శంకర్లది. వీరు ముగ్గురు దేవతలు. వీరికే సాకారంలో చిత్రాలు అనేది తయారవుతాయి. శివుడైతే నిరాకారుడు, జ్యోతిర్బిందువు. ఆ జ్యోతిర్బిందువు అనేవారు ఈ ముగ్గురు మూర్తుల ద్వారా కార్యాన్ని చేస్తారు. బ్రహ్మ ద్వారా కొత్త సృష్టి యొక్క స్థాపన, శంకర్ ద్వారా పాత సృష్టి యొక్క వినాశనం, విష్ణు ద్వారా కొత్త సృష్టి యొక్క పాలన. అయితే త్రిమూర్తి చిత్రం అనేది నెంబర్ వన్. అది కూడా శివుడి యొక్క జతలోనే. ఎప్పటి వరకైతే శివుడు అనేవారు వారిలో ప్రవేశించారో అప్పటి వరకు త్రిమూర్తిగా కాలేరు. అయితే ఆ ముగ్గురు ఆత్మలు అనేవారు ఎప్పుడు ఈ కార్యాన్ని చేయడం కొరకు సమర్థులుగా అవుతారు. ఎప్పుడైతే శివతత్వం అనేది ప్రవేశిస్తారో, త్రిమూర్తి అనేది ప్రసిద్ధి చెందింది. శివుడు అనేవారు పరమాత్మ, వారు అందరికంటే ఉన్నతమైన వారు అయ్యారు కదా. ఎవరెవరితో ఉన్నతమైన వారు అయ్యారు? భక్తి మార్గంలో అంటారు గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవు, మహేశ్వర అని. వీరు ముగ్గురు పెద్ద పెద్ద గురువులు అయ్యారు. వీరికంటే ఉన్నతమైన వారు ఎవరు? గురు సాక్షాత్ పరబ్రహ్మ అని. ఎవరినైతే శివుడు అంటారు వారు అందరికంటే ఉన్నతమైన వారు. తస్మై శ్రీ గురువే నమః. అందరికంటే ఉన్నతమైన వారు పరంబ్రహ్మ ఉన్నారు, వారికి మనం తల వంచాము అంటే మన యొక్క కళ్యాణం జరుగుతుంది. ఒకవేళ రామకృష్ణ ఆత్మలే ఉన్నతమైన వారు అయినట్లయితే వారు కూడా ఈ సృష్టి రూపి నాటక రంగస్థలం మీద పాత్రని చేస్తుంటారు కదా. జన్మ మరణ చక్రంలోకి వస్తారు, కిందకు దిగుతారు, వారు స్వయానికి కిందకు దిగుతారు, ఇతరులను కూడా కిందకు దించుతారు. ప్రపంచం యొక్క అంతం జరుగుతుంది. పరమాత్మ శివుడు అనేవారు ఎప్పుడైతే వస్తారో, రామకృష్ణ ఆత్మల ద్వారా కార్యాన్ని చేయిస్తారో, అందరి యొక్క కళ్యాణం జరుగుతుంది. అయితే త్రిమూర్తి నెంబర్ వన్, అది కూడా శివుడి యొక్క జతలో. అయితే ఈ త్రిమూర్తి ప్రసిద్ధి చెందినది ఏ విధంగా ప్రసిద్ధి చెందింది? భారతదేశంలో అయితే ప్రత్యేకించి ప్రసిద్ధి చెందినది. ఈ రోజుల్లో నోట్లున్నాయో, దానిలో కూడా మూడు సింహాల యొక్క చిత్రాన్ని చూపిస్తారు. దానిని అశోకి లాట్ అని అంటారు. అశోకి లాట్ అంటే అర్థం ఏంటి? అది అలాంటి ఉన్నతమైన సింబల్, చిహ్నమైంది. ఎవరి యొక్క బుద్ధిలో అయితే ఈ ముగ్గురు మొత్తుల యొక్క జ్ఞానం అనేది కూర్చున్నట్లయితే వారికి శోకము దుఃఖం అనేదే ఉండదు. ముగ్గురు దేవతల యొక్క జ్ఞానాన్ని బుద్ధిలో ధరించారు అంటే వారికి శోకము దుఃఖము అనేది ఉండదు. బ్రాహ్మణులు అనేవారు తీన్ జనేవు రూపంలో కూడా ధరిస్తారు. ఇవి మూడు సూత్రాలు, జ్ఞానం అనే మూడు సూత్రాలు. ఆ మూడు దారాలను బ్రహ్మపాసంలో ముడివేస్తారు. మరి బ్రహ్మ ఎవరు? పరబ్రహ్మ. ఆ మూడు దారాలను కూడా జనేవు రూపంలో ధరిస్తారు. అయితే ఆ జంజం పోగును ఎప్పుడైతే ధరిస్తారో అప్పుడు అంటారు వీరు పక్కా బ్రాహ్మణులు అయ్యారు అని. వారైతే స్థూలమైనటువంటి దారాలను ధరిస్తారు. అయితే అలాంటిది ధరించడం ద్వారా పరివర్తన అనేది జరగదు జీవితంలో. ఆ పరివర్తన అనేది అప్పుడే జరుగుతుంది ఎప్పుడైతే మూడు సూత్రాలు, బ్రహ్మ విష్ణు శంకర్ యొక్క మూడు సూత్రాలు ఉన్నాయో, అది బుద్ధిలో కూర్చోవాలి. ఆ జ్ఞానాన్ని ఆ మనుషులు అనేవారు వారి యొక్క జీవనంలో ఆచరించాలి. అయితే వారు పక్కా బ్రాహ్మణులుగా అవుతారు. బ్రహ్మకుమారి యొక్క సెంటర్ లోకి వెళ్లి మురళీలను చదవడం, మురళీలను వినిపించడం, ఇతరులకు వినిపించడం, దీని ద్వారా ఏమి కార్యం జరగదు.
ब्रह्मा कौन है इस धरती पर? ब्रह्मा का प्रैक्टिकल पार्ट बजाने वाला कौन है?
ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడైతే బుద్ధిలో ఈ బ్రహ్మ ఎవరు, ఈ బ్రహ్మ యొక్క ప్రాక్టికల్ కార్యం చేసేవారు ఎవరు ఈ సృష్టి మీద? ఎవరైతే బ్రహ్మ ద్వారా ఈ స్వర్గ యొక్క తలుపులు అనేది, కొత్త ప్రపంచం యొక్క తలుపులు అనేది తెరవాలో వారిని గుర్తించాలి. ఎవరయ్యారు శంకరుడు? ఆ శంకరుడు యొక్క ద్వారా ఈ అనుభవముల శక్తి ద్వారా అసురుల యొక్క శుభ్రం అనేది జరుగుతుంది. దానికి ముందు ఈ బ్రాహ్మణ ప్రపంచంలో ఎవరైతే ఆకటాయి బ్రాహ్మణులు ఉన్నారో, రావణుడు, కుంభకర్ణుడు, మేఘనాథుడు లాంటి వారు, వారి యొక్క శుభ్రం అనేది జరుగుతుంది. అలాంటి శంకర్ యొక్క కార్యాన్ని చేసేటువంటి ఆత్మ ఎవరైతే ఉన్నారో, రామవాళ్యాత్మ ఉన్నారో, ఆ రామవాళి ఆత్మను గుర్తించాలి. బుద్ధిలో ఆ జ్ఞాన సూత్రాన్ని ధరించాలి. మూడో రూపం ఆ రూపం అయింది, రెండిట్లో కూడా న్యూట్రల్ బ్రహ్మలాగా ప్రేమ అనేది నిండి ఉంది, శంకర్ లాగా చిట్టు కూడా. ఎక్కడైతే ప్రేమ అవసరమో అక్కడ ప్రేమతో ఉంటారు, ఎక్కడైతే స్టిట్నెస్ కావాలో అక్కడ స్టిట్నెస్ ఉంటారు, కఠోరంగా ఉంటారు. అయితే వారిద్దరి యొక్క కాంబినేషన్ రూపమైంది విష్ణు రూపం. ఇద్దరి యొక్క బ్యాలెన్స్ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు కొత్త సృష్టి యొక్క స్థాపన అనేది జరుగుతుంది. అయితే ఆ కొత్త సృష్టిలో విష్ణు యొక్క పాలన, వారి రాజ్యం అనేది నడుస్తుంది. అయితే వీరు ముగ్గురు శరీరూపి వస్త్రాలు, వారిని మనం గుర్తించాలి. అయితే ఈ సృష్టి మీద ఆ ముగ్గురు శరీరూపి వస్త్రాలు వారు ఎవరు? వీరి ద్వారానే సృష్టి యొక్క కళ్యాణం జరుగుతుంది. ఈ రోజు కూడా వారి గురించి భారతదేశంలో మూడు జెండాల రూపంలో చూపిస్తారు. అయితే జెండాలో పైన ఎరుపు రంగు, మధ్యలో తెలుపు రంగు, మరియు కింద పచ్చ రంగును చూపిస్తారు. అయితే పచ్చరంగైంది బ్రహ్మ యొక్క స్తుతి
చిహ్నం.
బ్రహ్మ యొక్క బుద్ధిలో ఎల్లప్పుడూ ఉండేది పచ్చదనం యొక్క ప్రపంచం రావాలి అని, కొత్త సృష్టి యొక్క ప్రపంచం రావాలి అని, రామరాజ్యం రావాలి అని, గాంధీజీ యొక్క విచారణ ఉండేది రామరాజ్యాన్ని తీసుకురావాలి అని. అయితే ఆ వస్త్రాన్ని అన్నిటికంటే కింద చూపిస్తారు. కేవలం ఆలోచించడం ద్వారా జరగదు రామరాజ్యం రావాలి అని, వినిపించడం ద్వారా జరగదు రామరాజ్యం రావాలి అని. అయితే ఆ రామరాజ్యం అనేది అప్పుడే జరుగుతుంది ఎప్పుడైతే ఒక్కొక్కరి యొక్క జీవనంలో ధారణ అనేది జరుగుతుందో. మరొక విషయం, మరొక వస్త్రమైంది ఎరుపు రంగు, పైన చూపిస్తారు, అది క్రాంతికి స్తుతి
చిహ్నం.
క్రాంతి అంటేనే అంతం చేయడం. ఏంటి అంతం చేయడం? అంతం అనేది ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడైతే అతి అవుతుందో అప్పుడే అంతం జరుగుతుంది. మన బ్రాహ్మణ పిల్లలు ఏ మనిషి మాత్రలు కూడా ఈ ప్రపంచానికి చెందినవారు ఈ సృష్టి మీద పాపాన్ని అంతం చేయలేరు. ఎందుకు? ఎంతమంది అయితే పాపాచారులు ఉన్నారో భ్రష్టాచారులు ఉన్నారో వారు పరిమితమైనటువంటి పాపాన్నే చేస్తారు, పరిమితమైనటువంటి భ్రష్టాచారాన్నే చేస్తారు. అపరిమితమైనది ఎవరు చేయడం జరగదు. ఈ పాపంలో పాపానికి దయ చూపించడానికి భగవంతుడు తండ్రి రావాల్సి వస్తుంది. వారు అతి చేసేస్తారు. పిల్లలు అనేవారు అతి చేయడం జరగదు. వారు అతి చేసేస్తారు. ఏ విధంగా అతి చేస్తారు? ఎంతో అతి చేస్తారు, ఎంతో అతి చేస్తారు. కామ క్రోధ లోభ మోహ అహంకారాలు అనేటివి ఈ సృష్టి మీద విపరీతంగా పెరిగిపోతుంది. ఎంత కామక్రోధ మోహ లోభ అహంకారాలు అనేది పెరుగుతాయి అంటే వ్యక్తికి అసహ్యం అనేది వస్తుంది. ఎప్పుడైతే అసహ్యం అనేది వస్తుందో అప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తారు? బుద్ధి నుండి తొలగింప చేస్తారు. వైరాగ్యం అనేది వస్తుంది. ఏదైతే ఈ వైరాగ్యం తెప్పించేటువంటి కార్యం ఉందో అది శంకరుడిది. అలాంటి వారు లేరు. అయితే ఏ మనిషి మాత్రులు అనేవారు ఈ సృష్టి మీద, ఈ చంచల ప్రపంచం మీద వైరాగ్యాన్ని తెప్పించేవారు? ఆ పరమాత్మ కార్యం అనేది వేరొకటి అన్నమాట. దానికి ఎరుపు రంగు వస్త్రాన్ని చూపిస్తారు. క్రాంతి, క్రాంతి కార్యానికి సూచకము ఎరుపు రంగు. ఆ ఎరుపు రంగు ఏదైతే ఉందో అది అంతం చేసేస్తుంది. పాత సృష్టి యొక్క అంతం చేస్తుంది. పురాతనమైన సృష్టి యొక్క అంతం జరుగుతుందో అప్పుడు సత్వ ప్రధానమైన ప్రపంచం ఉండిపోతుంది. సాత్విక రంగైంది తెలుపు వస్త్రం. మధ్యలో ఆ తెలుపు వస్త్రాన్ని చూపిస్తారు. విష్ణువు అయ్యారు, బ్యాలెన్స్ అనేది వస్తుంది. అలాంటి విష్ణు యొక్క ప్రపంచాన్ని స్థాపన చేయడం కొరకు పరమాత్మ తండ్రికి రావాల్సి వస్తుంది. ఈ ముగ్గురు దేవతలను, ఈ ముగ్గురు దేవతల రూపీ వస్త్రాలను ఎవరైతే మంచి రీతిలో గుర్తించారో మరియు గుర్తించి వారు దానిని అనుసరించడం అనేది మొదలు పెట్టారో వారే ఈ సృష్టిని పరివర్తన తీసుకురావడానికి నిమిత్తం అవుతారు. వారే పరమాత్మ కార్యంలో సహయోగులుగా అవుతారు. కేవలం వినడం, వినిపించడం ద్వారా ఏమీ జరగదు. అలాంటి వారు సహయోగులుగా కాలేరు. ఇది అర్థం చేసుకునే విషయం. ఏం అర్థం చేసుకోవాలి? ముగ్గురు మూర్తుల్ని అర్థం చేసుకోవాలి. ఎవరైతే సృష్టి మీద పరివర్తనని తీసుకొస్తారు ఆ ముగ్గురు మూర్తుల్లో కూడా పరివర్తనని తీసుకొచ్చేవారు జ్యోతిర్బిందు శివుడు. కానీ జ్యోతిర్బిందు శివుణ్ణి గుర్తించేదెలా? బిందు అయితే మన ఆత్మలు కూడా ఉన్నారు. ప్రతి మనిషి ఆత్మలు కూడా జ్యోతిర్బిందువు. క్రిమి కీటకాలు కూడా జ్యోతిర్బిందువు. ఎలా తెలుస్తుంది ఏ జ్యోతిర్బిందువు అని? ముగ్గురు మూర్తులు ఉన్నారు, వారి ద్వారానే ఆ శివ జ్యోతిర్బిందు యొక్క పరిచయం అనేది తెలుస్తుంది. అయితే ఇది పరమాత్మ యొక్క పాత్ర అని. బ్రహ్మ యొక్క రూపంలో బ్రహ్మ అనండి, పెద్ద తల్లి అనండి, లేదు అంటే జగదంబ అనండి. జగతికి తల్లి, బ్రహ్మకు గడ్డాలు మీసాలు అనేది చూపిస్తారు, వారికి పూజలు అనేది జరగదు. అదే బ్రహ్మ ఏదైతే శరీరాన్ని విడిచిపెట్టారు, విడిచిపెట్టి ఏ స్త్రీ శరీరంలో అయితే ప్రవేశిస్తారో వారి ద్వారా వారు స్వర్గ యొక్క స్థాపన అనేది చేస్తారు. స్వర్గ యొక్క తలుపులు అనేది తెరిపింప చేస్తారు. ఇందుకే జగదాంబకి పూజలు జరుగుతాయి, బ్రహ్మకు పూజలు అనేది జరగదు. జగదాంబ యొక్క చిత్రాలను పూజిస్తారు, మందిరాలు తయారవుతాయి, మూర్తులు తయారవుతాయి. జగదాంబకు పెద్ద మేళాలు అనేది జరుగుతాయి, వైష్ణవిదేవి లాగా. మేళాలు జరిగాయి అంటే తప్పకుండా జగదాంబ అనే వారు ఏదో ఒక కార్యాన్ని చేస్తుంటారు. ఏ కార్యాన్ని చేస్తుంటారు? పరమాత్మతో కలయిక చేసేటువంటి కార్యం అనేది జగదాంబ అనేవారు ఎంతైతే చేశారో అంతగా ఈ సృష్టి మీద ఇంకెవరు చేయలేకపోయారు. ఇందుకే జగదాంబకు పూజలు జరుగుతాయి. జగదాంబ అనండి, బ్రహ్మ అనండి, వ్యక్తిత్వం అయితే ఒకటే అయింది. ఒకే ఒక వ్యక్తిత్వం, దానిలో ఇద్దరు ఆత్మలు అనేటివి కార్యం చేస్తాయి. ఒకరయ్యారు దాదా లేఖరాజు బ్రహ్మ, వారి ద్వారా బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అనేది స్థాపన అయ్యింది. గ్రామ గ్రామాలలో నగరాలలో బ్రహ్మకుమారి ఈశ్వర విద్యాలయ యొక్క స్థాపన జరిగింది. మరొకరు బ్రహ్మ, బ్రహ్మ తర్వాత ఎవరు వస్తారు? శంకరుడు. శంకరుడు అయ్యారు రామవాలి ఆత్మ. కఠినమైనటువంటి స్వభావం కలిగిన వారు, ఏ విధంగా అయితే పరివారంలో తండ్రి అనేవారు కఠినంగా ఉంటారు, స్త్రీ అనేవారు, తల్లి అనేవారు లూజ్ గా ఉంటారు. అందులు కుష్టి రోగులు, ఒంటి కన్ను కలిగిన వారు, గూని కలిగిన వారు, దొంగలు, గజ దొంగలైనటువంటి పిల్లలైనా కూడా, తాగుబోతు పిల్లలైనా కూడా వారిని ఎప్పుడు తన యొక్క ఒడి నుండి వేరు చెయ్యదు. వారి మీద ప్రేమ అనేది చూపిస్తూ ఉంటుంది, ఒకవేళ ఇంటి యొక్క నాశనం జరుగుతున్నప్పటికీ కూడా. అలాంటిది బ్రహ్మ యొక్క కార్యం. బ్రహ్మను జ్ఞానచంద్రుడు అని కూడా అంటారు. చంద్రుడి యొక్క ప్రకాశంలో క్రిమి కీటకాలు అనేటివి పాలన పొందుకుంటాయి. కానీ సూర్యుడి యొక్క ప్రకాశంలో క్రిమి కీటకాలు అనేటివి పాలన జరగదు. ఆ సూర్యుడయ్యారు జ్ఞాన సూర్యుడు, శివ పరంపిత పరమాత్మ శివుడు. శంకరుడి ద్వారా ప్రపంచ ఎదుట ప్రత్యక్షం అవుతారు. ఇందుకే శివశంకరుణ్ణి కలిపి ఒకటిగా చేస్తారు. శివ బ్రహ్మ అని కలపరు, శివుణ్ణి విష్ణువుని కలపరు. అయితే శివుణ్ణి వేరొక దేవతతో కలపరన్నమాట. ఎవరితో కలుపుతారు? శివుణ్ణి శంకరుడితోనే కలుపుతారు. ఒక్క శంకరుడే అలాంటి పెద్ద పిల్లవాడు, వారినే దేవదేవ మహాదేవ అని అంటారు. దేవ బ్రహ్మ, దేవ విష్ణు అందరికంటే ఉన్నతమైన వారు మహాదేవుడు. అలాంటి పెద్ద పిల్లవాడు ఈ సృష్టి మీద శాంతిని స్థాపన చేసేవారు. శాంతి స్థాపన అయినట్లయితే విష్ణు యొక్క సుఖ ప్రపంచం కూడా వస్తుంది. అయితే రెండో మూర్తి అయ్యారు శంకరుడు, మరి మూడో మూర్తి అయ్యారు విష్ణువు. ఆ వైష్ణవి దేవి బ్యాలెన్స్ యొక్క పాత్రని అభినయించేవారు. ఎలాంటి బ్యాలెన్స్ పాత్రను చేసేవారు? ఎక్కువ ప్రేమ ఉండదు, ఎక్కువ దండన కూడా ఉండదు. ఇంత ప్రేమ కూడా కాదు. బ్రహ్మలాగా బ్రహ్మకుమార్ కుమారులందరూ నీతిభ్రష్టమైన వారయ్యారు, రావణ సంప్రదాయకులు అవుతారు. ఎవరు చెప్పినది వినరు, అందరూ వేరువేరుగా అయిపోయారు. ఒకవేళ ఎవరు చెప్పినది వినలేదు అంటే ఎలా తెలుస్తుంది ఏది సత్యము ఏది అసత్యము అనేది? మందిరాలలో, మసీదులలో, గిరిజాగర్లో, గురుద్వారాలలో ఎక్కడికైనా వెళ్ళండి, ఏ మందిరాలలో, మసీదులలో, చర్చిల్లో, గురుద్వారాలలో ఎవరినైనా నెట్టేస్తారా? చేస్తారా? చేయరు. కానీ బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో ఈ విషయం అనేది చూడడానికి కనిపిస్తుంది. ఒకవేళ ఎవరైనా కూడా శంకరుడు శంకరుడి యొక్క పార్టీకి వెళ్ళిపోయారు అంటే, శంకరుడి యొక్క జ్ఞానాన్ని విన్నారు అంటే, వారిని దూర దూరము అంటారు, ఇక్కడి నుంచి తరిమేయండి అంటారు, వారిని చూడకూడదు, వారితో మాట్లాడకూడదు, వారి నుండి దృష్టిని కూడా తీసుకోకూడదు, నష్టమైపోతారు. ఆత్మలందు ఆత్మలు అనేటివి పరివర్తన ఎలా జరుగుతుంది? పరస్పరంలో ప్రేమ, స్నేహము, సద్భావన అనేది లేదు అన్నట్లయితే కొత్త ప్రపంచం స్థాపన ఎలా జరుగుతుంది? అయితే పరమాత్మ తండ్రి అనేవారు సృష్టి మీదకి వచ్చి బ్రహ్మ విష్ణు శంకర్ ద్వారా స్థాపన చేసి ఈ ముగ్గురు దేవతల ద్వారా మూడు గ్రూపులు అనేది తయారైపోతాయి. అయితే ఇప్పుడు రెండు గ్రూపులు అనేది క్లియర్ గా ఉన్నాయి. బ్రహ్మ ద్వారా బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం, అయితే శంకర్ ద్వారా శంకర్ పార్టీ అని అంటారు, దానినే భక్తి మార్గంలో శైవ సంప్రదాయకులు అంటారు. అవి చూడడానికి కనిపిస్తున్నాయి. మూడవ గ్రూప్ అయింది విష్ణు గ్రూప్. వైష్ణవ్ ఆ విష్ణు కులం అనేది ఇద్దరి మధ్య సమానత్వాన్ని స్థాపన చేసేవారు. వారు వెలువడతారు, కొత్త ప్రపంచం సత్యయుగి సంఘటన అనేది స్థాపన అవుతుంది.
నంబర్ వన్
అందుకే చెప్పారు త్రిమూర్తి అయితే నెంబర్ వన్ చిత్రము. త్రిమూర్తి చిత్రం పైన శివలింగాన్ని చూపించారు, కింద ముగ్గురు మూర్తుల్ని చూపించారు, బ్రహ్మ విష్ణు శంకరులు. ఎవరికైనా అర్థం చేయించడానికి త్రిమూర్తి చిత్రం అనేది నెంబర్ వన్ చిత్రమైంది. అయితే ఈ చిత్రాలు అనేది జడ చిత్రం యొక్క ఆధారంగా ఎవరి యొక్క బుద్ధిలో కూర్చోబెట్టకూడదు. అయితే ఎంతవరకు అంటే అర్థం చేయించాలి అంటే ఇంత లోతులో వారి యొక్క బుద్ధిలో అర్థం చేయించాలి. ఈ సృష్టి మీద ఈ చైతన్యంలో ఈ ముగ్గురు మూర్తులు ఎవరు? ఇప్పుడు వారి యొక్క జెండాని ప్రఖ్యాతి చేయాలి, వస్త్రాల యొక్క జెండాని ప్రఖ్యాతి చేయకూడదు. వస్త్రాల యొక్క జెండాని ప్రఖ్యాతి చేస్తారు, తాము పిల్లల యొక్క చేతిలోకి ఇస్తారు, పాడుతారు కూడా. జెండా ఉంచా రగే హమారా విజయ విశ్వతి రంగా ప్యారా అని ఈ వస్త్రాల యొక్క జెండా అనేది విశ్వ విజయాన్ని చేకూరుస్తుందా? వస్త్రాల యొక్క జెండా ద్వారా విశ్వ విజయం అనేది జరుగుతుందా? కాదు. ఆ ముగ్గురు ఆత్మలు అనేవారు ఉన్నారు. ఆ ముగ్గురు అనేవారు అలాంటి కార్యాన్ని చేస్తారు, అలాంటి సంఘటనను తయారు చేస్తారు. అయితే మొత్తం సంఘటన అనేది ఏకత్రితం చేసి మొత్తం విజయం మీద విజయాన్ని పొందుకుంటారు. అప్పుడే వారికి మహిమ అనేది ఉంది, విజయ విశ్వతి రంగా ప్యారా అని. అయితే ఇది ముగ్గురు శరీర రూపి వస్త్రాల యొక్క విషయం, ఇది స్థూలమైన వస్త్రం యొక్క విషయం కాదు. అందుకే త్రిమూర్తి చిత్రం అనేది ముఖ్యమైనది. అది కూడా శివుడి యొక్క జతలు. ఒకవేళ ఈ ముగ్గురు మూర్తులు యందు శివుణ్ణి తీసేశారు అంటే ఆ ముగ్గురు మూర్తులకు ఏ మహిమ అనేది ఉండదు. త్రిమూర్తి ప్రసిద్ధి చెందినది, ఉన్నతోన్నతమైన వారు శివ పరమాత్మయ్య గారు. వారైతే తిరిగి సూక్ష్మమైన వారు ఎవరు? ముగ్గురు దేవతలు. పరమాత్మ శివుడు, వారికి సూక్ష్మమైనటువంటి మనం చింతన మంతం చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే ముగ్గురు దేవతలు ఉన్నారో, ఎవరైతే బ్రాహ్మణులు ఉన్నారో, ఎవరైతే బ్రాహ్మణ్ నుండి దేవతలుగా అవుతారో ఆ ఆత్మలే సూక్ష్మ మనం చింతన మంతం చేసి ఆ స్టేజీని ధరించాల్సిన అవసరం ఉంటుంది. పరమాత్మ మనం చింతన మంతం చేస్తారా ఏమిటి? వారి యందు ఈ సృష్టి యొక్క జ్ఞానం అనేది ఎల్లప్పుడూ కూడా నిండి ఉంటుంది. వారు ఎప్పుడు అజ్ఞానులుగా కానే కారు. ఎవరైతే అజ్ఞానులుగా అవుతారు జ్ఞానులుగా అవుతారు, జ్ఞానుల నుండి అజ్ఞానులుగా, అజ్ఞానుల నుండి జ్ఞానులుగా అవుతారో వారికి సూక్ష్మ మనం చింతన మంతం చేయాల్సిన అవసరం ఉంటుంది. పరమాత్మ అందుకే అన్నారు ఆ పరమపిత పరమాత్మ అనేవారు సూక్ష్మమైనటువంటి వారు సూక్ష్మమైన వారు కాదు, వారు సూక్ష్మమైన రూపాన్ని ధరించాల్సిన అవసరం లేదు. వారి కంటే ఉన్నతమైన వారు పరమాత్మ అన్నమాట. బ్రహ్మ విష్ణు శంకరు ముగ్గురు దేవతలు అందరూ దేవతలు ఉన్నతమైన వారు, వారి కంటే కూడా ఉన్నతమైన వారు శివుడయ్యారు. కానీ వారి యొక్క నామము రూపము దేశము సమయం అనేది ఏమీ తెలియదు. ఆ పరమాత్మ యొక్క పేరేమిటి, రూపం ఏమిటి, వారి యొక్క దేశం ఏది, ఏ సమయంలో వచ్చి వారి సృష్టి యొక్క పరివర్తన చేశారు, ప్రపంచం వారికి ఏమీ తెలియనే తెలియదు. ప్రపంచం వారికి అయితే తెలీదు, మరి మీరు పిల్లలైతే తెలుసుకున్నారు, మరి మీరు వారి యొక్క పరిచయాన్ని ఇతరులకు ఇవ్వండి. వారి యొక్క అసలైన పేరేమిటి, వారు ఈ ప్రపంచంలో ఏ పేరుతో ఉన్నారు? ఒకవేళ పేరుంది అంటే వారి యొక్క అడ్రస్ కూడా ఉంటుంది. అయితే అడ్రస్ కూడా ఉంటుంది, వారి యొక్క నామము రూపము అడ్రస్ సమయము, వారు ఏ సమయంలో కార్యాన్ని చేస్తున్నారు, మొత్తం అంతా కూడా ఈ ప్రపంచం వారికి అర్థం చేయించాలి. మీరు పిల్లలకి కూడా మొదట తెలియనే తెలీదు. రోజు రోజుకి మొత్తం అంతా కూడా అర్థం చేయిస్తూ ఉన్నారు. అయితే దినము ప్రతిదినము ఈ జ్ఞానరత్నాలు అనేది తీక్షణంగా అవుతూ ఉన్నాయి. ఏ విధంగానైతే వజ్రమును అరగదీస్తారు, ఏ విధంగా అయితే దాన్ని అరగదీశారు అంటే ఎంత అరగదీస్తే దాని యొక్క విలువ అనేది అంత పెరుగుతుంది. ఇక్కడ అయింది జ్ఞానరత్నాలు, మీ యొక్క వజ్రాలు వైడూర్యాలైనటివి. ఈ జ్ఞానరత్నాలను ఈ వజ్ర వైడూర్యాలను మీరు ఎంతెంత అరగదీస్తారో, ఎంతెంత మనం చింతన మంతం చేస్తారో, ఎంతెంత ఇవ్వడం పుచ్చుకోవడం అనేది చేస్తారో, అంత దీని యొక్క విలువ అనేది పెరుగుతుంది. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు మనం ఆత్మలమని. ఏంటి మనము? మీ యొక్క బుద్ధిలో కూర్చోనుంది కదా మనం జ్యోతిర్బిందు స్టార్ ఆత్మము అని. ఆకాశంలో నక్షత్రాలు అనేటివి జడత్వమైనటివి, కానీ మనమయ్యాము చైతన్య నక్షత్రములు. ఈ చైతన్య నక్షత్రాలు అనేటివి ఈ మస్తకంలో దృకుటి ఎందు కూర్చోనున్నాయి. ఇది ఎప్పుడైతే తొలగిపోతుందో నేత్రాల ఎందు కదలికలు అనేది ఆగిపోతాయి. ఆ నేత్రముల యందు ప్రకాశం అనేది తొలగిపోతుంది. ఆ జ్యోతిర్బిందు నక్షత్రం అనేది మనకు ఎల్లప్పుడూ కూడా స్మృతి ఉండాలి. మనము ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు వారి బృకటి యందు నక్షత్రాన్ని చూసి మాట్లాడేటట్టు అభ్యాసం చేయాలి. ఎప్పుడైతే ఈ అభ్యాసం అనేది పక్కాగా అవుతుందో ఆత్మను చూసేటువంటిది, అప్పుడు మనం ఆత్మాభిమాని దేవతలుగా అవుతాం. ఈ ఆత్మాభిమాని దేవతలుగా అయిన తరువాత ఏదైతే ఈ సృష్టి మీద పరమాత్మ తండ్రి కార్యం చేయాలో దేహాభిమానుల నుండి ఆత్మాభిమానులుగా చేయాలో ఆ కార్యం అనేది పూర్తవుతుంది. అయితే ఈ కార్యం అనేది చేయాలి. అయితే ఆ కార్యంలో మన పిల్లలు అనేవారు సహయోగులుగా అవ్వాలి. ఏంటి ఆ కార్యం? మనల్ని మనం స్వయానికి ఆత్మ అని అనుకోవడం, మరియు ఇతరులను ఆత్మ రూపంలో చూడడం అంతే. ఇంత చేశాము అంటే ఇతరులను దేహమానం యొక్క రూపంలో చూడకుండా ఉండడం, మరియు స్వయానికి దేహం అని అనుకోకుండా ఉండడం. వారే దేవతలుగా అవుతారు. అయితే మనం 24 గంటలు స్వయానికి దేవతల రూపంలో ఇతరులను ఆత్మ రూపంలో చూడడం అనేది పరిపక్వం అయ్యారు అంటే, ఆ దేవతా గుణాలు అనేటివి మన లోపల స్వతహాగా వస్తాయి. సంస్కారం అనేది ఆత్మ యందు నింపుతారు, మంచి లేక చెడు అనేది. మంచి సంస్కారాలు అనేటివి ఆత్మ యందు ఎప్పుడు నింపుతారు? ఎప్పుడైతే మీరు స్వయానికి ఆత్మ అని అనుకుంటారు. దేహము అని అనుకున్నట్లయితే కామ క్రోధ లోభ మోహ అహంకారాల యొక్క సంస్కారాలు అనేది నింపుతారు. కామి, క్రోధి, లోభి, మోహి అహంకారులుగా అవుతూ వెళ్తారు. అయితే మంచి చెడు ఈ సంస్కారాలు అనేది ఆత్మయందు నింపుకోవాలి. ఇప్పుడు మంచి సంస్కారాలు అనేది చాలా తక్కువగా ఉన్నాయి. చెడు చెడు సంస్కారాలు అనేది ధరింప చేసేటువంటి అభ్యాసం అనేది 63 జన్మలు పడింది. చాలా తక్కువ ఉన్నాయి మంచి సంస్కారాలు అనేటివి. మిగతా అన్ని కూడా ఎక్కువగా కిందకి దిగజారేటువంటి సంస్కారాలు. ఇక్కడ ఎవరిని కూడా మంచి సంస్కారాలు కలిగిన వారు అని అనలేరు. దేవతా సంస్కారాలు అనేది ఎవరి అందు లేనే లేవు. అందరూ అసురులే. మాట్లాడతారు. ఎలా మాట్లాడతారు? ఎదురుగా ఉన్న వారికి దుఃఖాన్ని కలిగించే విధంగా మాట్లాడతారు. అయితే దృష్టి ఎప్పుడు వెళ్ళినా కూడా స్త్రీ పురుషుల మధ్య క్రిమినల్ దృష్టి వెళ్తుంది. భాష కూడా చెడు, దృష్టి కూడా చెడు. కర్మేంద్రియాల ద్వారా అలాంటి కర్మలు అనేది చేయలేకపోతారు. ఇతరులకు సుఖం కలిగేటువంటిది అలాంటి కర్మలు చేస్తారు. ఇతరులకు దుఃఖాన్ని కలిగించేటువంటివి కర్మణ వాచ. మనం ఏదైతే కర్మలు చేస్తామో అది దుఃఖాన్ని ఇవ్వడం, దుఃఖాన్ని తీసుకునేటువంటి కర్మలే చేస్తాం. స్వయానికే దుఃఖితులు అవుతారు, ఇతరులను కూడా దుఃఖితులుగా చేసేటువంటివే చేస్తారు. దీని యొక్క మూల కారణం ఏంటి అని అర్థం చేసుకోలేకపోతారు. మూల కారణం మనం ఇదే అనుకుంటాము, ఇతరులు మనకు దుఃఖాన్ని ఇస్తున్నారు అని. ఇతరులనే వారు మనకు అశాంతి చేస్తున్నారు అని. కానీ వాస్తవంగా అలా కాదు. మన యందు ఏదైతే దేహభిమానం ఉందో అదే మనకు దుఃఖాన్ని ఇస్తుంది. ఆ దేహభిమానాన్ని చంపేయాలి. మనల్ని మనము ఆత్మ అని అనుకోవాలి. మరియు మంచి సంస్కారాలు అనేటివి మన యందు ధరించాలి.